ஜெய் ஸ்ரீமன்னாராயண. ஸ்ரீமதே ராமானுஜாய நமஃ. பிரிய பாகவத மைத்ரி சபியுலாரா, பெத்தலாரா, ముందుగా అందరికీ దాసోహం సమర్పించుకుంటూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు మన యందు అనుగ్రహంతో శ్రీకృష్ణార్జున సంవాదం అనే పేరుతో భగవద్గీతలోని విషయాలకి అత్యద్భుతముగా ప్రశ్నోత్తరాల రూపకంగా ఎన్నో విషయాలని అందించారు. ప్రతి శ్లోకంలో ఉండే గూఢార్థం, ధ్వన్యర్థము, ఆధ్యాత్మిక విశేషాలతో కూడినటువంటి ఉపనిషత్ సమన్వయాల అర్థాన్ని తెలియజేశారు. ప్రతిరోజు వాటిని మనం గ్రహిస్తూ ఉన్నాం. నేటి వరకు 65 భాగాలు పూర్తయ్యాయి. ఈవేళ 66వ భాగం. కాశ్యపహన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అడియన్ దాసోహం, రానైనా కూర్చో, ఎలా సాగుతోంది నీ అధ్యయనం? చెప్పినవన్నీ బాగానే అర్థమవుతున్నాయా? అడియను అడియను. చూస్తుండగా మనకి 1040 ప్రశ్నలు పూర్తి అయిపోయాయి అడియన్. ఇంకా మరి జిజ్ఞాస కావాలి కదా, తెలుసుకుందాం ఏమిటి ఇవాళ నీ విషయంలో. అదే అడియన్, నిన్న మీరు కొన్ని విషయాలు చెప్పారు, నెసెసరీగా ఉండవలసినటువంటివి, ఫెసిలిటీగా ఉండేవి అని అంటూ కొన్ని చెప్పారు కదా. ఆ విషయంలోనే ఇంకొంచెం అడుగు, సందేహం ఏముందో తీర్చుకో. అడియేన్, వీటిని వదలడం కూడా ఇంద్రియ నిగ్రహంలో భాగమే అవుతుందంటారా? ఓ, తప్పనిసరిగా, బంగారంలాగా. ఇంకో తమాషా చెప్తాను విని నీకు. ఇతర జీవులతో ఈ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అయిపోయినాక, అంటే ఇతర జీవుల వలన తన మనుగడ భద్రంగా ఉన్నది అన్న భావన రాగానే సజాతీయులతో ఇది ప్రారంభమవుతుంది. అంటే కుక్కల్లో కుక్కలు, పులుల్లో పులులు, మానవులలో మానవులు, ఇలా అన్నమాట. చంపేసుకుంటాయంటారా స్వామి? చంపకపోవచ్చు, తమది పైచే అయితే చాలు. మన్నించాలి. తమది పై చేయి అయితే చాలు అని అనుకుంటాయి. ఒక కుక్క తనకన్నా బలహీనమైన కుక్కలన్నీ తన అధీనంలో తన శారీరక శక్తిని వినియోగించి తెచ్చుకోవడం సర్వసాధారణమైతే, ఒక మానవుడు కూడా తన మేధాశక్తిని వినియోగించి తన చుట్టుపక్కల ఉన్న మానవుల కన్నా తాను గొప్పవాడు అనిపించుకోవాలని చూడడం సర్వసాధారణం. ఇది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో అంతర్భవించిన సహజ ప్రవృత్తే. అడియన్, నిజమే కదా? బలహీనుడైనా బలవంతుడైనా ఏదో విధంగా ఇతరుల దృష్టిని ఆకర్షించాలని చూస్తాడు అడియన్. దానికి ఎన్నో విధాలుగా ప్రణాళికలు కూడా రచించుకుంటూ ఉంటాడు. అయితే ఇదంతా సహజ ప్రవృత్తి కదా స్వామి? అవును, ప్రతి వారికి అంతో ఇంతో ఈ ప్రవృత్తి ఉండక తప్పదు. మాటల్లో, చేతలలో, ఆలోచనలలో బలమైన వాడే రకంగా వాడు ఏ రకంగా ఇతరుల మీద ఆధిపత్యం వహించాలి అని చూస్తాడో, అలాగే బలహీనమైన వాడు కూడా ఇంకో రకంగా ఇతరుల దృష్టిని ఆకర్షించాలని చూస్తాడు. దీనినే మనం వాడుక భాషలో రాజకీయం అంటూ ఉంటామే. అది అడియేన్, రాజకీయాలు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో అంతర్భవిస్తాయంటారా? ఓ, ఖచ్చితంగాను. మనుగడ కోసం జరిగే పోరాటపు ఒక ప్రత్యేక కోణం ఈ రాజకీయం. నోట్లు వచ్చి గెలిచినవాడు చూడండి, ఓట్లు వచ్చి గెలిచినవాడు చూడండి, నా ప్రతాపం అని ఆకర్షింప చూస్తే ఓడినవాడు అవినీతితో గెలిచాడు, వాడిని అరిచి గీపెట్టి ఆకర్షించాలని చూస్తాడు. ఇది తప్పదు. అడిగాను, ఈ ప్రవృత్తి ఆధ్యాత్మిక రంగంలో కూడా ఉంటుందంటారా? బాగుంది నీ వెర్రి ప్రశ్న. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాడి కళ్ళకి చూపుంటుందాండి అని అడిగినట్లే ఉంది. అబ్బా ఎంత సహజమన్నమాట రాజకీయాలు. అవును, ఇతరులకన్నా తాను విలక్షణుడు అని తెలియపరచాలని చూడడమే కదా రాజకీయం అంటే. 5 ఇంద్రియాలు ఎలా సహజ ప్రవర్తన వలన బలమైనవో, మనస్సులో ఉండే ఈ భావన కూడా అలాగే సహజమైంది, బలమైంది కూడా. ఇదే కీర్తి ప్రతిష్టలను ఆశించే ఛాంబర్. అందుకోసం 5 ఇంద్రియముల నిగ్రహాన్ని మాత్రం పాటించేవాడు చెవులతో వినాలని, కంటితో చూడడం మానినవాడి క్రిందే లెక్క. కీర్తి ప్రతిష్టల మీద ఆశ వదలకపోతే అంటే ఒకదాని నిగ్రహం కోసం ఇంకొకదాని నిగ్రహాన్ని విడిచినట్లే. అడిగాను, ఈ కారణాల వలన మనకి యతమాన వ్యతిరేకావస్థలలో 5 ఇంద్రియాల గురించి చెప్పి ఏకేంద్రియావస్థలో కీర్తి ప్రతిష్టల వంటి ఇతర ప్రయోజనాలని నిషేధించారన్నమాట. అర్థమైంది అడిగాను. అయితే ఇంతకీ ఇంద్రియ నిగ్రహం పూర్తి అయితే కానీ ఆత్మదర్శనం కలగదు అన్నారు. ఆత్మదర్శనం కలిగితే కానీ ఇంద్రియ నిగ్రహం పూర్తి కాదు అంటున్నారు. ఇది ఎక్కడ మెరిక స్వామి? ఇప్పుడు ఆ మెరికని విప్పాలని చేసే ప్రయత్నంలోనే ఈ వివరాలన్నీ వచ్చాయి కదా అని అంటూ స్వామివారు తమ గ్రంథంలో 35వ భాగాన్ని పూర్తి చేశారు. మళ్ళీ 1048వ ప్రశ్నతో 36వ భాగాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. అడిగాను స్వామి. చెప్పు. ఏం లేదు గురువుగారు, అడిగిన ప్రశ్నలనే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అనుకోకండి. మీరు ఒకసారి చెప్పిన వాడినే మళ్ళీ మళ్ళీ మీ చేత చెప్పించి చెప్పించి విసిగిస్తున్నానేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అడిగాను, నిజమే, అడిగినవే మళ్ళీ అడుగుతున్నావు, చెప్పినవే మళ్ళీ చెప్తున్నాను, అంతవరకు నిజమే. కానీ నన్నేమీ విసిగించడం లేదు నువ్వు, పైగా నాకు కూడా ఇంకా ఉత్సాహంగానే ఉంటుంది. ఒక జిజ్ఞాసుకి అనేక కోణాల్లోంచి వివరించడం వలన అందులోనూ ఆత్మస్వరూపం గురించి ఎంత విన్నా ఎంత తెలుసుకున్నా పూర్తి అయ్యిందని చెప్పసాధ్యం కాదు. ఏ విధంగా చెప్తే నీకు స్పష్టమవుతుందో ఆ విధంగా చెప్పలేనప్పుడు నేను చెప్పడం అనేది నిష్ప్రయోజనమే కాక నేను అసమర్థుణ్ణి అని కూడా అంగీకరించవలసి ఉంటుంది. అవునా? అడిగాను, ఎంతమాట ఎంతమాట, అలా అనకండి అడిగాను. గ్రహించడంలో ఉండే నా అసమర్థతే నన్ను ఇన్ని ప్రశ్నలు వేసిస్తుంది, ఇలాగ ప్రశ్నలు వేసేట్లుగా చేసేస్తుంది. అడిగాను, కాదులే, ఆత్మ మనస్సు ఇంద్రియాలు అని ఈ 3 ద్రవ్యాలు కలగలిసిపోయి ఉన్నట్లుండే పరిస్థితే నిజమైన కారణం. ఒక బ్యాంకుకి ఒక లోను కావాలని దరఖాస్తు చేశావనుకో, కొంతమంది క్లర్కులతో మొదట చర్చిస్తావు, ఆ తర్వాత ఆఫీసర్లతో చర్చిస్తావు, ఆ తర్వాత మేనేజర్తో చర్చిస్తావు, లోను శాంక్షన్ అవుతుంది. నీకు ఆ లోను ఎవరి వలన వచ్చినట్టు? క్లర్కు వలన, లేక ఆఫీసర్ వలన, లేక మేనేజర్ వలన? 3 అందులో ప్రవర్తించారు, 3 సానుకూలమైనందునే నీ పని అయింది. బయటకు వచ్చిన తర్వాత పలానా బ్యాంకు నాకు లోన్ ఇచ్చింది అంటావు. అంతేగాని క్లర్కు ఆఫీసరు మేనేజర్లు వాళ్ళ పేరు ఎత్తుతావా? ఎత్తావు కదా. అవునా? అడిగాను, నిజమే, అవును. ఆత్మ మనస్సు ఇంద్రియాలు కలిసిన ఒక యూనిట్. ఏదైనా ఒక పనిని జరిపింది అంటాం కానీ ఆత్మ చేసింది, మనస్సు చేసింది, ఇంద్రియాలు చేశాయి అనం. అసలు విడివిడిగా ఇవి పనులు చేస్తున్నాయనే గుర్తింపే ఉండదు. మన యాంత్రిక జీవనంలో కదా స్వామి, మనం గుర్తుపట్టలేం కదా వాటిని. వెరీ గుడ్. అసలైన పాయింట్కి నేరుగా వచ్చేసావు. ఇప్పుడు మనం చర్చిస్తున్నది ఆత్మదర్శనం. లభించాలంటే మొట్టమొదటగా మనం గ్రహించవలసినది మన దేహం లోపల ఆత్మ, మనస్సు, ఇంద్రియాలు అనే మూడు ఉన్నాయని గుర్తించాలి. మరి వాటి లక్షణాలు వేరువేరుగా ఉన్నాయని, ఒక పనిని నిర్వహించడంలో దేని కర్తవ్యం దానిదే కానీ ఇంకొక దాని పనులలో జోక్యం చేసుకోదని తెలుసుకోవాలి. అడిగే స్వామి ఎలా అంటారు, ఏదో కొత్త కోణంలోకి మళ్ళీ మీరు ప్రవేశించి చెప్తున్నట్టుగా ఉందనిపిస్తుంది విషయం. నేను ఇంతవరకు లగ్జరీస్ని, ఫెసిలిటీస్ని తగ్గించుకొని వెళ్ళడమే ప్రారంభ దశే అనుకున్నాను. సరే చెప్పండి, ఒక బ్యాంకులో మేనేజరు, ఆఫీసరు, క్లర్కులు అనే మూడు రకాలు వారు ఉంటారని, వాళ్ళ లక్షణాలు కర్తవ్యాలు వేరే వేరే అని, ఒకరి పనిలో ఒకరు జోక్యం చేసుకోరని గ్రహించాలి మొదట. అంతే కదా అడియన్? తర్వాత అప్పుడే గ్రహించేశావా? దీనిలో కష్టమే ఉంది అడియన్? తేలిక గ్రహించేశాను. వెర్రివాడా, ఇక్కడ మెరికంతా అసలేం ఉంది. లోను, బ్యాంకు, మరి ఊరికే నీకు ఒక ఉదాహరణగా తెలియజెప్పడానికి చెప్పాను, కానీ నిజానికి అది పోలికేం చాలదు. ఎందుకంటే లోను అవసరం జీవితంలో ఎప్పుడో వస్తుందంటే, ఆత్మ, మనస్సు, ఇంద్రియాలు క్షణక్షణము ఉండేవి కదా. అయితే మాత్రం అడియన్, నీ నిత్య జీవితంలో ప్రతి కర్మని చేస్తున్నప్పుడు నువ్వు ఇదిగో ఇప్పుడు ఇంద్రియాలు ప్రవర్తిస్తున్నాయి, ఇప్పుడు మనస్సు ప్రవేశిస్తోంది, ఇప్పుడు ఇంకా ఆత్మ ఒక నిర్ణయం చెయ్యాలి అని గుర్తించడం ప్రారంభించాలి. ఇది మొదటి స్టెప్పు. అమ్మ బాబోయ్, అడిగాను స్వామి, ఇది సాధ్యమయ్యేలా? దంతధావనం చేస్తున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, ఆరాధన చేసుకుంటున్నప్పుడు, టిఫిను, భోజనము చేస్తున్నప్పుడు, నీళ్లు తాగుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, లేదా మాట్లాడుతున్నప్పుడు, నవ్వుతున్నప్పుడు, చదువుతున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, ఇలా ఆహా, తప్పదు మరి. ప్రతి పనిలోనూ అది ఇంద్రియాల ప్రవర్తన, మనస్సు ప్రవర్తన, ఆత్మ ప్రవర్తన అని నువ్వు వెరిఫై చేసుకుంటూ ఉండాలి. ఇది మొదటి దశ. సరే అడి, ఒకవేళ మధ్యలో మర్చిపోతేనో? జ్ఞాపకం వచ్చినప్పుడల్లా గుర్తిస్తూ ఉండడమే. అసలు ఆ మరుపు మనస్సు పనే, ఆత్మ పనే, ఇంద్రియాల పనే అని గుర్తించాలని ప్రయత్నించు. అలా గుర్తించడం అనేది నిజానికి ఎవరి పనో గుర్తించు. రోజు మొత్తంలో ఎంతో అధికంగా ఈ పనిని నువ్వు చేయగలిగితే అంత దగ్గరగా వెళుతున్నట్లు సక్సెస్కి గుర్తుపెట్టుకో. అడియన్, అసలు ఎందుకంటారు ఈ పని? ఎందుక, దేహాత్మాభిమానాన్ని తగ్గించుకునే ప్రక్రియ ఇది. ఇలా జరగ్గా కొంతకాలానికి నీకు అలవాటైపోతుంది ఈ విచారం. నిజమే అడియన్, దానివల్ల ప్రయోజనం ఏమిటంటారు? క్లర్కుల, ఆఫీసర్ల, మేనేజర్ల కర్తవ్యాలు తెలిసిన వాడికి తన లోన్ అప్లికేషన్ ఎక్కడ ఎందుకు ఆగిందో అర్థమైపోయి, ఆ పర్టికులర్ సీట్లో ప్రయత్నాన్ని ఎలా ముమ్మరం చేయగలడో అలాగే ఇక్కడ కూడా. సరిగ్గా అర్థం కాలేదు అడియన్. నీకు కొన్ని లగ్జరీస్ ఉన్నాయి, కొన్ని ఫెసిలిటీసు ఉన్నాయి, కొన్ని నెసెసిటీసు ఉన్నాయి. లగ్జరీస్ని తగ్గించుకోవడంతో కదా ఇంద్రియ నిగ్రహం ప్రారంభమైంది. ఆ తగ్గించుకోవడం అంటే నువ్వు నియమించవలసినది ఏ స్థానంలో, ఇంద్రియాల దగ్గర, మనస్సు దగ్గర, ఆత్మ దగ్గరనా? ఈ విషయం అర్థం కావద్దు నీకు? అడిగేం స్వామి, మీరు చాలా విడ్డూరంగా చెప్తున్నారు. ఇంద్రియాలని కంట్రోల్ చేసేది మనస్సు, అచేతనమైన మనస్సులోకి జ్ఞానం ప్రవేశించేది ఆత్మ దగ్గర నుండి. అయినప్పుడు ఈ ఆత్మే కదా ప్రవర్తించేది మొత్తం మీద. పప్పులో కాలేసేసేసావు. నువ్వు చెప్పినది నిజమే, కానీ ఇంకొంచెం జాగ్రత్తగా సందర్భానుసారంగా ఆలోచించు. మొదట ఇంద్రియాలని, మనస్సుని తీసుకో. మనస్సు వశంలోనే నిజంగా ఇంద్రియాలున్నాయా? టీచర్ గారి అధీనంలో విద్యార్థులు ఉన్నట్లుగా మనస్సు వశంలో ఇంద్రియాలున్నాయి, కానీ మనస్సు అనుమతి తీసుకోనిదే మన్నించాలి. ఇంద్రియం పనిచేయడానికి వీల్లేదనే నియమము కనిపించదుగా. మనస్సు వద్దన్నా ఇంద్రియం పనిచేయకపోవడం అనేది అంతకన్నా నియమంలా కనిపించదు. అవునా? ఇక బాగా ఆలోచించాలి నువ్వు. అవునడి, అని ఒప్పుకుంటాను. పలానా పని తప్పని మనస్సు గోల పెడుతున్నప్పటికీ ఇంద్రియాలు ప్రవర్తింపజేయడం చాలా విషయాల్లో నాకు అనుభవమే. సింపుల్ ఉదాహరణ చెప్పుకోవాలన్నా, డయాబెటీస్ పేషెంటు మనస్సు వద్దన్నా చక్కెర పొంగలి ఇంద్రియాలు తినడం మానవు. సర్ది చెప్పేస్తాయి మనస్సుకి అంతే. ఇలా ఎన్నో ఉంటాయి ఉదాహరణలు ప్రతివారి జీవితంలోనూ స్వామి. సపోజ్ ఈ ఇంద్రియాలకి ఆయా విషయాలని అందకుండా చేశావనుకో, అంటే లగ్జరీస్ ఫెసిలిటీస్ ఇంద్రియాలకి అందకుండా చేశావనుకో అని అంటూ 1060వ ప్రశ్నకి స్వామివారు సమాధానం చెబుతూ ఉన్నారు. అత్యద్భుతమైనటువంటి ఈ ఇంద్రియ నిగ్రహములను గురించి, అలాగనే మనస్సు ఆత్మల విషయంలో గ్రహించవలసినటువంటి విధానాన్ని స్వామివారు సరళంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇంత చక్కగా చెప్పినటువంటి స్వామివారికి అనేక దాసోహాలు సమర్పిస్తూ రేపటి రోజున 1061వ ప్రశ్నతో మళ్ళీ కొనసాగిద్దాం. ఇది వింటున్నటువంటి మీ అందరికీ స్వామివారి నిండు ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటూ అడిగాను. రామానుజదాస కులశేఖరాళ్ వారు, హైదరాబాదు.